ఓం శాంతి. మురళీ డేట్ 29/7/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ స్వధర్మంలో స్థితులై పరస్పరం ప్రేమగా ఒకరికొకరు ఓం శాంతి అని చెప్పుకోండి. ఇది కూడా పరస్పరం గౌరవాన్నివ్వటమే. ప్రశ్న: భక్తిలో కూడా భగవంతుడికి భోగు నివేదిస్తారు, అలాగే ఇక్కడ కూడా పిల్లలైన మీరు భోగు పెడతారు, ఈ ఆచారం ఎందుకు? జవాబు: ఎందుకంటే ఇది కూడా వారికి గౌరవాన్నివ్వటమే. శివ్ బాబా నిరాకారుడు అని, అభోక్త అని, వారు ఏమీ తినరు అని మీకు తెలుసు, కానీ ఆ సువాసనైతే చేరుతుంది. సర్వుల సద్గతి దాత పతిత పావనుడు తండ్రే, కావున తప్పకుండా వారికి భోగును కూడా నివేదించాలి. పాట: మా తీర్థాలు అతీతమైనవి. ఓం శాంతి. పిల్లల హృదయంలో కూడా ఓం శాంతి అని వెలువడింది. ఎవరికైనా నమస్కారం చేసినప్పుడు వారు కూడా బదులుగా నమస్కరిస్తారు. ఇక్కడ బాబా ఓం శాంతి అని అన్నారు, అప్పుడు ఇతడి ఆత్మ సహితంగా పిల్లలందరి హృదయం నుండి ఓం శాంతి అని వెలువడుతుంది. అనగా ఆత్మైన మనం శాంత స్వరూపులము. రిటర్న్ అయితే ఇవ్వాలి కదా, ఇది బదులు ఇవ్వటం కదా. ఇంకెవరూ అర్థ సహితంగా ఈ విధంగా అనలేరు. జ్ఞాన సాగరుడైన తండ్రి కూడా ఓం శాంతి అని అంటారు, అలాగే జ్ఞాన చంద్రుడు కూడా ఓం శాంతి అని అంటారు, అలాగే జ్ఞాన సితారాలు కూడా ఓం శాంతి అని అంటారు. సితారాలు అని అన్నప్పుడు అందులో అందరూ వచ్చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు మేము శాంత స్వరూపులము మరియు శాంతిధామ నివాసులము అని మీ స్వధర్మం గురించి తెలిసింది. మీకు ఈ నిశ్చయం ఏర్పడింది, మీరు ఆత్మను పూర్తిగా తెలుసుకున్నారు. మహానాత్మ, పాపాత్మ అని కూడా వర్ణన చేస్తారు. ఆత్మే ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది, కానీ ఆత్మ గురించి యథార్థ పరిచయం ఎవ్వరికీ తెలియదు. ఆత్మైన మనం ఎంతో చిన్నగా ఉన్నాము. మనం 84 జన్మల పాత్రను అభినయిస్తాము. దీని గురించి ఇంతకు ముందు మీకు తెలియదు, అలాగే ఇతరులకు తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు సన్ముఖంగా కూర్చున్నారు, బాబాని మీ వారిగా చేసుకుంటారు. వారసత్వాన్ని తీసుకునేందుకు పిల్లలు తండ్రిని తమ వారిగా చేసుకుంటారు. ఆత్మలైన మన అనంతమైన తండ్రి ఈ బ్రహ్మ తనువులోకి వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. బ్రహ్మ తనువులోకొచ్చి ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపనను చేస్తారు. కల్ప పూర్వం కూడా ఆది సనాతన దేవీ దేవత ధర్మము అనగా సూర్యవంశ రాజధాని స్థాపన జరిగింది. ఈ స్థాపన కార్యాన్ని కల్ప కల్పము బాబా వచ్చి చేస్తారు. వారినే భగవంతుడు అని అంటారు. భగవంతుడైన తండ్రిని దుఃఖాలు హరించి సుఖాన్ని ఇవ్వమని అందరూ కోరుకుంటారు. ఎప్పుడైతే సుఖం లభిస్తుందో అప్పుడిక అడగవలసిన అవసరం ఉండదు. ఇక్కడ యాచిస్తూ ఉంటారు, ఎందుకంటే దుఃఖితులుగా ఉన్నారు. అక్కడ ఏది అడగవలసిన అవసరం ఉండదు, ఎందుకంటే తండ్రి అన్నీ ఇచ్చి వెళతారు. కావున సత్యగంలో ఎవరూ తండ్రిని స్మృతి చెయ్యరు. పిల్లలను నేను సుఖధామానికి అధిపతులుగా తయారు చేస్తాను అని బాబా వివరిస్తున్నారు. ఈ బాబా ద్వారా మనం మళ్లీ సుఖధామ వారసత్వాన్ని తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖం తీసుకుంటాం. భక్తి మార్గం ఏ విధంగా కొనసాగుతుందో మీకు వివరించటం జరుగుతుంది. మనుష్య సృష్టి రూపి వృక్ష ఉత్పత్తి, పాలన మరియు సంహారం ఏ విధంగా జరుగుతుందో, లెక్క డ్రామా ఆది మధ్య అంతాలేమిటో మీకు వివరించబడుతుంది. ఇది సాకార ప్రపంచము, అది నిరాకార లోకం. మేము పూర్తి అర్ధకల్పం భక్తి చేశామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడిది కలియుగ అంతిమం. సంగమ యుగంలోనే వారసత్వం లభిస్తుంది. ఈ విషయాన్ని పిల్లలు బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నాము. ఇది పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. ఎప్పటి వరకైతే పరిచయాన్ని ఇవ్వరో అప్పటి వరకు ఇంకెవరూ అర్థం చేసుకోరు. తప్పకుండా సంగమ యుగం వస్తుంది. అప్పుడు పాత ప్రపంచం మారి కొత్తదిగా అవుతుంది. ఇదంతా పాత ప్రపంచం, దీనిని ఇనుపయుగము అని అంటారు. మొట్టమొదట మొత్తం ప్రపంచమంతటి పైన ఒకే ధర్మముంటుందని కూడా మీకు తెలుసు. కొత్త ప్రపంచంలో కేవలం భారత ఖండమే ఉంటుంది. కొద్ది మంది మనుషులే ఉంటారు. కొత్త ప్రపంచాన్ని స్వర్గము అని అంటారు. దీని ద్వారా కొత్త ప్రపంచంలో కొత్త భారత ఖండం ఉండేదని నిరూపింపబడుతుంది. ఇప్పుడు పాత ప్రపంచంలో పాత భారత ఖండం ఉంది. గాంధీజీ కూడా కొత్త ప్రపంచం, కొత్త భారత ఖండం, కొత్త ఢిల్లీ ఉండాలి అని అన్నారు. ఇప్పుడు నవ భారత దేశం లేక కొత్త ఢిల్లీ లేదు. నవ భారత దేశంలో ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. ఇప్పుడు అదే భారతదేశంలో రావణుడి రాజ్యం ఉంది. కొత్త ప్రపంచం కొత్త ఢిల్లీ అని కూడా వ్రాయాలి. ఫలానా సమయం నుండి ఫలానా సమయం వరకు వీరి రాజ్యం ఉన్నది. ఎవరైతే కొత్త ప్రపంచాన్ని తయారు చేయనున్నారో వారే ఇది అర్థం చేయించగలరు. బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపన చేస్తారు. ఆ స్వర్గ వారసత్వం తీసుకునేందుకు మీరొచ్చారు. బాబా మీకు యుక్తిని తెలియచేస్తారు, లెక్క పురుషార్థం చేయిస్తారు. సన్ముఖంగా కూడా కలుసుకునేందుకొస్తారు. అలాగే అక్కడ కూడా కూర్చొని చదువుకుంటారు. సన్ముఖంగా కలుసుకోవాలి అని అనిపిస్తుంది. అక్కడ మనుషులు మనుషులతో సన్ముఖంగా కలుసుకుంటారు. ఇక్కడ మేము శివ బాబాని కలుసుకునేందుకు వెళుతున్నాము అని మీరంటారు. తాను నిరాకారుడు కదా అని అంటారు. ఆత్మైన మనం కూడా నిరాకారులమే. మనం కూడా పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తాము కదా. ఎవరికైతే పేరుంటుందో వారు తప్పకుండా పాత్రధారి కూడా. భగవంతునికి కూడా పేరు ఉంది కదా. నిరాకారుడైన శివుడినే భగవంతుడు అని అంటారు. ఇంకా ఎవరిని అలా భగవంతుడు అని అనరు. భగవంతుడు అని నిరాకారుడికే మహిమ చెయ్యబడుతుంది. వారికి పూజ జరుగుతుంది. అలాగే ఆత్మల పూజ కూడా జరుగుతుంది. రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు కదా. వారు మట్టితో శాలిగ్రామాలను తయారు చేస్తారు. రాళ్లతోనైనా తయారు చేస్తారు, లెక్క మట్టితోనైనా తయారు చేస్తారు. మట్టితో చేసిన వాటిని పగలగొట్టి మళ్లీ తయారు చెయ్యటం సులువవుతుంది. ప్రపంచంలోని వారికి ఈ విషయాల గురించి ఏమీ తెలియదు. రుద్రయజ్ఞంలో ఎన్ని ఆత్మల పూజను చెయ్యగలరు? పిల్లలైతే ఎంతో మంది ఉన్నారు. భక్తులందరూ భగవంతుడి పిల్లలే. వారు బాబాని స్మృతి చేస్తారు. శివ బాబా భారతదేశంలోకే వస్తారని బాబా అర్థం చేయించారు. కొద్ది మంది పిల్లలైన మీరెవరైతే వారి సహాయకులుగా ఈశ్వరీయ సేవాదారులుగా అవుతారో వారి పూజనే భక్తులు శాలిగ్రామాలను తయారు చేసి పూజిస్తారు. వారు రచించే యజ్ఞాలలో చిన్న యజ్ఞాలు ఉంటాయి, అలాగే పెద్ద యజ్ఞాలు ఉంటాయి. గొప్ప షావుకారులు పెద్ద యజ్ఞాలు రచిస్తారు. లక్షల లక్షల శాలిగ్రామాలను తయారు చేస్తారు. చిన్న యజ్ఞాలను రచిస్తే 5,000, 10,000 తయారు చేస్తారు. ఎంతెంత సంపన్నులుగా ఉంటారో అంతంతగా ఆ యజ్ఞాలు రచింపబడతాయి. అలాగే అన్ని శాలిగ్రామాలను తయారు చేస్తారు. ఒక్క శివుడు మిగిలిన శాలిగ్రామాలను తయారు చేస్తారు. అలాగే అంతమంది బ్రాహ్మణులు కూడా కావాలి. చాలా మంది యజ్ఞాలను చూసే ఉంటారు. బాబా పిల్లలైన మన సేవను చేస్తారని మీకు తెలుసు. అలాగే మనం మళ్ళీ ఇతరుల సేవ చేస్తాము. కావుననే పూజ జరుగుతుంది. ఇప్పుడు మీరు పూజ్యులుగా అవుతారు. బాబా మీరైతే సదా పూజ్యులు. మీరు మమ్మల్ని కూడా పూజ్యులుగా తయారు చేస్తున్నారు అని ఆత్మ అంటుంది. పూజ్యాత్మ అయిన మీరు శరీరం తీసుకుంటే పూజ్య దేవీ దేవతలు అని పిలవబడతారు. ఆత్మనే పూజ్యంగా లేక పూజారిగా అవుతుంది. బాబా ఒకేసారి వస్తారు. మళ్ళీ ఇంకెప్పుడూ తండ్రి ఆత్మలను చదివించటము అనేది జరగనే జరగదు. ఆత్మనే వింటుంది. ఏ విధంగా ఆత్మ శరీరం ద్వారా వింటుందో అలాగే పరంపిత పరమాత్మ సుప్రీం ఆత్మ కూడా శరీర ఆధారాన్ని తీసుకొని దీని ద్వారా వింటారు. వీరి ద్వారా మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. వారికి తమ శరీరం అంటూ ఏదీ లేదు. బ్రహ్మ విష్ణు శంకర్లకు కూడా తమ తమ సూక్ష్మ శరీరాలున్నాయి. ఇక్కడైతే ప్రతి ఒక్కరికి తమ తమ శరీరాలున్నాయి. ఇది సాకార ప్రపంచం. శివబాబా నిరాకారుడు. తాను జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, ప్రేమ సాగరుడు కూడా. వారొచ్చి అందరినీ పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు. ఇందులో ప్రేరణ విషయమేదీ లేదు. నేను ప్రేరణ ద్వారా పావనంగా తయారు చేసేది సంభవమౌతే మరి ఇక్కడకు వచ్చి ఈ రథాన్ని అద్దెకు తీసుకోవలసిన అవసరం ఏముంది? శివుని మందిరంలో ముందు నందిని ఉంచుతారు. మనుష్యుల బుద్ధి రాతి బుద్ధిగా అయిన కారణంగా ఏమీ అర్థం చేసుకోరు. శివుని ముందు ఎద్దును ఎందుకుంచారు? గోశాల అన్న పేరుని విన్నారు కాబట్టి ముందు ఎద్దుని పెట్టేశారు. ఆ ఎద్దుపై ఎవరి స్వారీ చేశారు? కృష్ణుడు ఆత్మైతే సత్తిగల్లో ఉంటుంది. జంతువుపై కూర్చోవలసిన అవసరం తనకు ఉండదు. ఏమీ అర్థం చేసుకోరు. ద్రౌపది కూడా ఒక్కతే కాదు, పిలిచేవారు ఎంతో మంది ఉన్నారు. వారైతే శ్రీకృష్ణుడు చీరలిస్తూ ఉన్నాడని ఒక నాటకాన్ని తయారు చేశారు. భావమేమీ అర్థం చేసుకోరు. మీరు 21 జన్మల వరకు నగ్నంగా అయ్యేది లేదు అని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. వారు ఎక్కడ విషయాన్ని ఎక్కడకు తీసుకువెళ్లారు? భక్తి మార్గ కథలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ కథలు మొదలైనవన్నీ అనాది అయినవి అంటారు. పునర్జన్మలు తీసుకుంటూ వింటూ వచ్చారు. ఈ అనాది కూడా ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది అన్నది ఏమీ తెలియదు. రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది అన్నది కూడా తెలియదు. దాని వర్ణన ఏమీ లేదు. మీరెంత సేవ చేస్తారు? ఆ సూర్య చంద్ర నక్షత్రాలు కావు. సత్యగంలో కూడా అవి ఉన్నాయి. అవి ఎప్పుడూ మారవు. భారతదేశాన్నే మళ్లీ అంధకారం నుండి బయటకు తీసి ప్రకాశంలోకి తీసుకువచ్చేందుకు ఇప్పుడు మీరు నిమిత్తంగా అయ్యారు. భక్తి మార్గం అంధకారము అని అంటారు. మీకు ఈ ధరణిలోని సితారాలు అన్న మహిమ ఉంది. సితారాలు ఉంటే మరి సూర్య చంద్రులు కూడా ఉండాలి. ఇది మీ ఆత్మిక తీర్థస్థానం. మీరు ఎటువంటి యాత్రకు వెళతారంటే అక్కడి నుండి మరల ఈ మృత్యులోకంలోకి మీరు రారు. ఇప్పుడిది మృత్యులోకం. మళ్ళీ ఇక్కడే అమరలోకం ఉంటుంది. ద్వాపర యుగం నుండి మృత్యులోకం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీరు అమరలోకంలోకి వెళ్లేందుకు సత్యమైన అమర కథను వింటున్నారు. ఆత్మలైన మన యాత్ర అతీతమైనదని మీరు అర్థం చేసుకున్నారు. మీరు ఇక్కడ కూర్చొని యాత్రకు వెళ్లేందుకు పురుషార్థం చేస్తారు. స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనమవుతాయి. వారు యాత్రలకు వెళతారు, కాని వికర్మలు ఎక్కడ వినాశనమవుతాయి? మద్యం అలవాటు మనుష్యులకు ఎంతగా ఉందంటే అక్కడకు కూడా ఎవరికి తెలియకుండా తీసుకువెళతారు. ఈ రోజుల్లో మనుష్యులు యాత్రలలో కూడా అశుద్ధంగా అయిపోతున్నారు. నిజానికి అందరూ పతితులే కదా. ఏ విధంగా బ్రాహ్మణులు పతితులుగా ఉన్నారో అలాగే యాత్రికులు కూడా పతితులుగా ఉన్నారు. పండాలు యాత్ర చేయిస్తారు, వారు పావనంగా ఉండరు. మీరు పవిత్రంగా ఉంటారు. సత్యమైన బ్రాహ్మణులు మీరే. మీ ఆత్మ పవిత్రంగా ఉంటుంది. స్మృతి యాత్ర ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు. సత్వ ప్రధానంగా అవ్వాలి. బాబా పదే పదే మధురమైన పిల్లలు అని వ్రాస్తారు. ఈ విధంగా శివ్ బాబా ఆత్మలకు వ్రాస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యి సతో ప్రధాన ప్రపంచానికి అధిపతులుగా అయిపోతారు. ఈ ఒక్క డైరెక్షన్ ముఖ్యమైనది. ఇది ఎంత సహజమైనది. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. స్మృతి చెయ్యకపోతే వికర్మలు వినాశనమవ్వవు. మరలా శిక్షలు అనుభవిస్తారు. మీరు ఎక్కడకు వెళ్లినా సంపాదన చేసుకోవచ్చు అని బాబా అంటారు. లెగవండి, కూర్చోండి, తినండి, తాగండి, కేవలం బాబాని స్మృతి చెయ్యండి. ఇందులో మీ సంపాదన ఉన్నది. పిల్లల కొరకైతే ఇది ఇంకా సహజం. ఇందులో అటెన్షన్ మొదలైన వాటి విషయమేమీ లేదు. శ్రీనాథ మందిరంలో శ్రీనాథుని స్మృతిలో కూర్చుంటారు, భోగును నివేదిస్తారు. నిజానికది రాతి విగ్రహమే కదా. నిజానికి భోగు కూడా ఎవరికి నివేదించాలి? అధికారి ఒక్క శివబాబానే. సర్వుల సద్గతి దాత, పతిత పావనుడు వారే. నేనసలు స్వీకరించనే స్వీకరించను. మీరు నాపై నీరు అభిషేకం చేస్తారు, ఈ భోగుని నివేదిస్తారు. దేనికోసం? నేను నిరాకారుణ్ణి, అభోక్తను. నాకు పూజ ఎలా చెయ్యగలరు? నా ముందు నివేదిస్తారు, కాని భక్తులే నివేదిస్తారు. మరలా వారే పంచుకొని తింటారు. శివ్ బాబాకు తప్పకుండా భోగు నివేదించాలి అని మీకు తెలుసు. మళ్ళీ పంచుకొని మీరే తింటారు. ఇది వారిపై గౌరవం ఉంచటం. మనం శివ్ బాబాకు భోగు నివేదిస్తాము. ఇది శివ్ బాబా బండారం కదా. ఇది ఎవరి బండారమో మరి వారికి తప్పకుండా భోగు నివేదించవలసి ఉంటుంది. మీరు భోగు నివేదించినా మళ్ళీ తినేది పిల్లలైన మీరే. ఈ బ్రహ్మ తింటాడు కాని నేను తినను. కాని వాసనైతే వస్తుంది కదా. చాలా మంచి భోగు తయారు చేశారు అని అనేందుకు ఇంద్రియాలైతే ఉన్నాయి కదా. ఈ బ్రహ్మ తినగలడు. ఈ శరీరమైతే ఇతడిదే కదా. నేను కేవలం ఇతనిలోకి వచ్చి ప్రవేశిస్తాను, ఇతడి నోటినే ఉపయోగిస్తాను. అది పిల్లలైన మిమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేసేందుకు. గోముఖం అని కూడా అంటారు కదా, తప్పకుండా గోవులు కూడా ఉన్నాయి. వీరి ద్వారానే పిల్లలైన మిమ్మల్ని దత్తత తీసుకుంటారు. వీరు మాతా పిత ఇరువురు, కాని మరి మాతలను ఎవరు సంభాళించాలి? అందుకోసం డ్రామా ప్లాన్ అనుసారంగా సరస్వతిని నిమిత్తంగా ఉంచారు. మాత గురువు మహిమ కూడా ఉండాలి కదా. మొట్టమొదటి నెంబర్లో ఈ గురువే ప్రసిద్ధమైన వారు. గురు బ్రహ్మ అన్నది సరైనదే. బాబా ఏ విధంగా ఉంటారో అలాగే పిల్లలు ఉంటారు. బ్రాహ్మణులైన మీరు కూడా సత్యమైన గురువులుగా అవుతారు. అందరికీ స్వర్గపు సత్యమైన మార్గాన్ని చూపిస్తారు. ఆత్మే నోటి ద్వారా మన్మనాభవ మధ్యాజీ భవల దారి చూపిస్తుంది. తండ్రి తల్లి పిల్లలు అందరూ అదే దారి చూపిస్తారు. ఇక్కడ మీరు సన్ముఖంగా కూర్చున్నారు, ఇప్పుడు స్మృతి ఉంటుంది, కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళటంతోనే చాలామంది పిల్లలు మర్చిపోతారు. ఇక్కడ బాబా వద్దకొచ్చాము అన్న ఆనందం కలుగుతుంది. స్వదర్శన చక్రధారులుగా ఈ ముక్తిధామాన్ని, తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి అన్న యుక్తిని తెలియచెయ్యమని బాబా చెప్తారు. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, పరస్పరంలో ఒకరికొకరి మరియు తండ్రికి యథార్థమైన గౌరవాన్నివ్వాలి. తండ్రి అభోక్తయే అయినా కాని ఎవరి భండారం నుండైతే పాలన జరుగుతుందో వారికి మొట్టమొదట తప్పకుండా స్వీకరింప చెయ్యాలి. రెండో పాయింట్, పూజనీయులుగా అయ్యేందుకు ఈశ్వరీయ సేవాదారులుగా అవ్వాలి. తండ్రికి సేవలో సహాయకులుగా అవ్వాలి. ఎప్పుడైతే ఆత్మ మరియు శరీరం రెండూ పావనంగా అయిపోతాయో అప్పుడు పూజ జరుగుతుంది. వరదానం స్వయం పట్ల లేక సర్వాత్మల పట్ల లాఫులుగా అయ్యే లా మేకర్లుగా మరియు న్యూ వరల్డ్ మేకర్లుగా అవ్వండి. ఎవరైతే స్వయం పట్ల లాఫులుగా అవుతారో వారే ఇతరుల పట్ల కూడా లాఫులుగా అవ్వగలుగుతారు. ఎవరైతే స్వయం లాను బ్రేక్ చేస్తారో వారు ఇతరులపై లాను నడపలేరు. కావున ఉదయం నుండి రాత్రి వరకు మనసా సంకల్పాలలో, మాటలలో, కర్మలలో, సంపర్కంలో లెక్క పరస్పర సహయోగాన్ని ఇవ్వటంలో లెక్క సేవలో ఎక్కడా లా బ్రేక్ అవ్వటం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎవరైతే లా మేకర్లుగా ఉంటారో వారు లా బ్రేకర్లుగా అవ్వలేరు. ఎవరైతే ఈ సమయంలో లా మేకర్లుగా అవుతారో వారే పీస్ మేకర్లుగా, న్యూ వరల్డ్ మేకర్లుగా అయిపోతారు. స్లోగన్ కర్మ చేస్తూ కర్మ యొక్క మంచి లేక చెడు ప్రభావంలోకి రాకుండా ఉండటమే కర్మాతీతంగా అవ్వటం. కర్మ చేస్తూ కర్మ యొక్క మంచి లేక చెడు ప్రభావంలోకి రాకుండా ఉండటమే కర్మాతీతంగా అవ్వటం. అవ్యక్త ప్రేరణ పాయింట్ జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చెయ్యండి. జ్వాలా స్వరూపపు స్మృతి కోసం మనస్సు మరియు బుద్ధి ఈ రెండింటికి ఒక్కటేమో శక్తిశాలి బ్రేక్ కావాలి, మరియు మల్చుకునే శక్తి కూడా కావాలి. దీని వలన బుద్ధి యొక్క శక్తి వ్యర్థమవ్వకుండా జమ అవుతూ ఉంటుంది. ఎంతగా జమ అవుతుందో అంతగానే పరిశీలించే శక్తి, నిర్ణయ శక్తి ఎక్కువవుతాయి. ఇందుకోసం ఇప్పుడు సంకల్పాల విస్తారాన్ని ఆపేస్తూ ఉండండి, అనగా సర్దుకునే శక్తిని ధారణ చెయ్యండి. ఓం శాంతి.
ఓం శాంతి. అమృతవేళ గురించి అవ్యక్త మహావాక్యాలు, అవ్యక్త మురళి నుండి అవ్యక్త మహావాక్యాలు, అమృతవేళ మహత్వము మరియు బాప్దాద శిక్షణలు. మొదటి, విశ్వం ఎదుట ఉదాహరణ మూర్తిగా అయ్యేందుకు ఆధారం సహజయోగి స్థితిని తయారు చేసుకునే యుక్తి ఏది? అమృతవేళ మహత్వమును తెలుసుకోండి. అమృతవేళలో యోగ స్థితి శక్తిశాలిగా అయిందంటే ఆ స్థితి రోజంతటి దినచర్యలో సహాయము చేస్తుంది. అమృతవేళలో స్థితిని శక్తిశాలిగా చేసుకుంటే ఆ రోజంతా మహానతను అనుభవం చేస్తారు. అమృతవేళ యోగం మిస్ చేయడం అనగా సంగమయుగంలోని విశేష ప్రాప్తులకు మహత్వమును ఇవ్వకపోవడం. బ్రాహ్మణ కులపు ఈ మర్యాదను పాలన చేస్తూ నడిస్తే విశ్వం ఎదుట ఉదాహరణ మూర్తిగా అవుతారు. రెండవది, సర్వశక్తులకు సర్వప్రాప్తులకు ఆధారము. అమృతవేళలో పవర్ హౌస్ నుండి ఏ ఫుల్ పవర్ ప్రాప్తి చేసుకుంటారో అదే పెద్ద ఇంజెక్షన్. అమృతవేళ తండ్రితో సంబంధం జోడించినట్లయితే రోజంతా మాయ నుండి సురక్షితంగా ఉంటారు. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ బలహీనంగా ఉంది. బాబాతో కనెక్షన్ బాగా దృఢంగా ఉండాలి. కేవలం లేచి కూర్చున్నామంటే కూర్చున్నామని కాదు, అది కేవలం నియమాన్ని పాలన చేసినట్లవుతుంది. కానీ కనెక్షన్ బాగుందా, అనగా బాబా నుండి ప్రాప్తులు అనుభవం అవుతున్నాయా, ఇంజెక్షన్ చేయించుకున్నారా, కానీ శక్తి అనుభవం అవ్వకుంటే ఇంజెక్షన్ పూర్తిగా పనిచేయలేదని భావిస్తారు కదా. అదేవిధంగా అమృతవేళలో కనెక్షన్ అనగా సర్వశక్తులు మరియు ప్రాప్తులు అనుభవం అవ్వడం, ఇది అత్యంత పెద్ద ఇంజెక్షన్. మూడవది, ఆది సమయము మంచిగా లేకుంటే మధ్యకాలము మరియు అంతిమ కాలము కూడా బాగుండవు. మొదట ఆది కాలమైన అమృతవేళ బాగుందా అని చెక్ చేసుకోండి. ఆది కాలము సరిగ్గా లేకుంటే మధ్యకాలం మరియు అంతిమ కాలం కూడా బాగుండదు. ఆది కాలంలో అనుభవం చేసే అభ్యాసం లేకుంటే సృష్టి ఆదిలో అనగా ఆది కాలంలో సర్వ సుఖాలను అనుభవం చేయలేరు. ఇది రోజంతటికి ఆది కాలము. ఈ ఆది కాలమును వదిలి కొంత సమయం గడిచిన తర్వాత మేలుకుంటే లేక కూర్చున్నారంటే కనెక్షన్ జోడించినారంటే ఇక్కడ ఎంత ఆలస్యం అవుతారో అక్కడ అంత లేట్ అవుతారు. ఎందుకంటే బాప్దాద పిల్లలను కలుసుకునే అపాయింట్మెంట్ సమయంలో మొదటి ఛాన్స్ పిల్లలది, తర్వాత భక్తుల సమయము. ఒకవేళ భక్తుల సమయంలో సంబంధం జోడించినా పిల్లల వలె వరదానాలు పొందలేరు. అందువలన ఈ సమయానికి అనగా సంగమ సమయము, ఆ సమయానికి అనగా సత్యుగ సమయము సంబంధముంది. కనుక అమృత వేళలోనే మేము ఆది కాలంలో వచ్చేవారమా లేక కొన్ని జన్మల తర్వాత వచ్చేవారమా అని చెక్ చేసుకోండి. ఇక్కడ గంటలైతే అక్కడ జన్మలు, ఇక్కడ ఎన్ని గంటలు తక్కువైతే అక్కడ అన్ని జన్మలు తగ్గిపోతాయి. అందరూ కూర్చోవడమేమో కూర్చుంటారు, ఆ సమయంలోని దృశ్యాన్ని చూస్తే చాలా మజాగా ఉంటుంది. ఆ సమయంలోని దృశ్యము ఎలాగైతే జైపూర్ లో ఉన్న హఠయోగుల మ్యూజియంలో రకరకాల హఠయోగులు చూపించబడ్డారో అలా ఉంటుంది. కనుక అమృత వేళలో కూడా ఆ సమయంలోని దృశ్యం ఎలా ఉంటుందంటే, కొందరు హఠంతో నిద్రను కంట్రోల్ చేస్తారు, కొందరు విధి లేక టైం పాస్ చేస్తారు, కొందరు తలక్రిందులుగా వేలాడుతూ ఉంటారు. అనగా ఏ కార్యం కొరకు కూర్చున్నారో అది వారి వల్ల జరగదు. ఎలాగైతే ఆ హఠయోగులు ఒకరు ఒంటి కాలిపై మరొకరు తలక్రిందులుగా వేలాడుతూ ఉంటారో, ఇక్కడ కూడా ఆ సమయంలోని దృశ్యం అలాగే ఉంటుంది. కొందరు ఒక సెకండ్ బాగా గడుపుతారు, మరో సెకండ్ చూస్తే ఒంటి కాలిపై నిలబడుతూ రెండవ కాలు కింద పడిపోతుంది. ఈ రోజు కొంచెం జమ చేసుకుంటామని అనుకుంటారు, కానీ జమ అవ్వదు. ఆ దృశ్యం కూడా చూడతగిందిగా ఉంటుంది. కొందరు నిద్రిస్తూ కూడా యోగం చేస్తారు. ఎలాగైతే వారు హఠం చేస్తారో ముళ్ళపై పడుకుంటారో అక్కడ శేషశయ్యపై పడుకుని ఉంటారు. ఇక్కడ ఆ సమయంలోని పోజ్ అనగా భంగిమ కూడా అద్భుతంగా ఉంటుంది. అందువలన అమృత వేళ మహత్వాన్ని తెలుసుకున్న తర్వాత జీవితంలోకి తీసుకువచ్చినందువలన మహోన్నతంగా అవ్వగలరని వినిపించాము. అచ్చా ఓం శాంతి.